కర్మయోగం మనం అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేస్తున్నాం. కర్మయోగంలో రెండు అతి ముఖ్యమైనటువంటి విషయాలు జగద్గురువు మనకి అందజేస్తున్నాడు. మీరు పూర్తిగా అవగాహన చేసుకుని ఈ విధంగా కర్మ చేయుట చాలా మంచిది అని మీకు తెలిసినా అది మీ వరకు మాత్రమే పరిమితి అవ్వాలి తప్ప ఇంకోళ్ళని డిస్టర్బ్ చేయకండి. ఫస్ట్ పాయింట్ అని మనం ఎప్పుడు గుర్తుంచుకోవాలి. ది అదర్ పక్కవాడు ఏం చేస్తున్నాడు, వాడు కుటుంబ సభ్యుడే కావచ్చు, కానీ మనం గాయత్రి చేస్తున్నాం గనక వాళ్ళు గాయత్రి చేయాలి, మన యజ్ఞాలు చేస్తున్నాం గనక వాళ్ళు యజ్ఞాలు చేయాలి. మనం ఏ విధంగా అవుతే ఏది మంచిదని అనుకుంటున్నాము, మన కుటుంబంలో వాళ్ళు, మన స్నేహితులు, మన చుట్టుపక్కల ఉన్నవాళ్ళు కూడా అలాగే అనుకోవాలి అనుకోవటమే పెద్ద తప్పు. ఎవరి పరిణామ క్రమంలో, ఎవరి ఎవల్యూషనరీ ఫేజెస్ లో, ఎవరు ఏ విధమైనటువంటి అవగాహనతో ముందుకు వెళ్ళదలుచుకుంటారో అలా వెళ్ళదలుచుకుంటారు. మరి చెప్పాలా కలదా, మై లైఫ్ ఈజ్ మై మెసేజ్. మీ ఆచరణ, మీ ఆచరణ చెప్తున్న మీరేం చేస్తున్నారు. చాలా విషయాలు ఆధ్యాత్మికమైనటువంటి సత్యాలు జగద్విదితమైనప్పటికీ కూడా అవి ఎందుకు ఎక్కువ ప్రచారంలోకి రాలేకపోతున్నాయి అంటే వాటిని ఆచరించేవాళ్ళు మనకు కనిపించరు. ఆ ఆచరించటమే కర్మయోగంలో మనం చాలా ముఖ్యంగా నేర్చుకోవాల్సింది. మూడే ఫండమెంటల్ పాయింట్స్ ఉన్నాయి, సర్వజ్ఞత్వము, సర్వసమర్థత, సర్వవ్యాపకత్వము, యూనివర్సల్ ధర్మ. ధర్మ అంటే నేను చెప్పుకున్నాను కదా, శాశ్వతమైనటువంటిది, సనాతనమైనటువంటిది, నిత్య నూతనమైనటువంటిది, మనకి సంబంధించినంత వరకు. ఈ మూడు క్యారెక్టరిస్టిక్స్ మనమే. మానవ శరీరధారి అయినటువంటి ప్రతి వ్యక్తి కూడా ఎప్పుడప్పుడు, ఇవాళ రేపు, 10 కోట్ల సంవత్సరాల తర్వాత, కోట్ల 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 సంవత్సరాల తర్వాత సర్వజ్ఞుడవుతాడు, గ్యారంటీ అది. సర్వసమర్థుడవుతాడు, గ్యారంటీ అది. సర్వవ్యాపి అవుతాడు, గ్యారంటీ అది. ఆ స్థితి పొందినటువంటి వ్యక్తులు ఎక్కడెక్కడ కనిపించినా వాళ్ళని మనం గురువులు అన్నాం. గురుర్ బ్రహ్మ సర్వజ్ఞుడు, గురుర్ విష్ణు సర్వవ్యాపి, గురుర్ దేవో మహేశ్వర సర్వసమర్థుడు, ఏ విధంగా అయినా పరిస్థితుల్ని మార్చేయగలడు. ప్రశ్న మన దగ్గర వరకు వచ్చేసరికి మనం వేసేటటువంటి ప్రశ్న ఏంటి అంటే, మరి మాకెందుకు మారటం లేదు? సర్వసమర్థుడైనటువంటి వాడు, సర్వజ్ఞుడైనటువంటి వాడు, సర్వవ్యాపకుడైనటువంటి వాడిని ఒకరిని మనం గురువుగా ఎన్నుకున్నాం. వాడు ఎంతమంది ఉంటాడు? సర్వవ్యాపి అయినటువంటి వాళ్ళు ఇద్దరు ఒకే చోట ఉండలేరు కదా. సర్వవ్యాపి అన్ని చోట్ల ఉన్నాడు, ఇంకోడు ఎలా ఉంటాడు? అన్ని చోట్ల ఉన్న చోట ఒకడే ఉంటాడు. సర్వజ్ఞుడు ఒకడే ఉంటాడు, సర్వసమర్థుడు కూడా ఒకడే ఉంటాడు. ఆ కాన్షియస్నెస్, ఆకాశం ఏ విధంగా అవుతే ప్రపంచం అంతటా ఒకలాగే ఉందో, ఈ మూడు లక్షణాలు కలిగినటువంటి చేతనత్వం. ఒకటి గుర్తుంచుకోండి, మనం మాట్లాడుతున్నప్పుడు ఒక వ్యక్తి గురించి మాట్లాడుతున్నట్టు మాట్లాడుతున్నాం గురువు గురించి. అది తప్పది. గురువు ఒక వ్యక్తి కాదు, డాక్టర్ ఒక వ్యక్తి కాదు. కానీ డాక్టర్ అంటే ఒక వ్యక్తి అనుకుంటాం మనం. డాక్టరత్వము ఆ వ్యక్తి నుంచి బయటకు వస్తుంది. అనేక మంది డాక్టర్లు ఉంటారు, కానీ ఒకే రకమైనటువంటి వ్యాధితో వాళ్ళ దగ్గరికి వెళ్తే ఆ డాక్టరత్వం ఏం చేస్తుంది? ఒకే మందు ప్రిస్క్రైబ్ చేస్తుంది. వాళ్ళ యొక్క జ్ఞానం ఒకటే. సర్వజ్ఞత్వము వాళ్ళ స్టేజ్లో, రోగాల యొక్క సర్వజ్ఞత్వము వాళ్ళకందరికీ ఒకలాగే ఉంటుంది. ఆ తేడా గుర్తుంచుకోండి. గురుత్వము అని ఎప్పుడైతే నేను అంటున్నాను, గురువు అని నేను ఎప్పుడైతే అంటున్నాను, అది ఒకటే. సంపూర్ణ విశ్వానికి ఒకటే. విశ్వానికి, మనుషులకు మాత్రమే కాదు, విశ్వానికి. అంటే ఇలాంటి సూర్యమండలాలు, సోలార్ సిస్టమ్స్ ఎన్ని ఉన్నాయో మనకు తెలియదు. సైంటిస్టుల అంచనా ఏంటి అంటే 50 మిలియన్స్ అని. నాకు తెలియదు వాళ్ళు ఎలా క్యాలిక్యులేట్ చేశారో వాళ్ళు, కానీ 50 మిలియన్స్ అంటే ఏంటో కూడా నాకు తెలియదు. అది చాలా పెద్ద సంఖ్య. అది వీటన్నిటికీ కూడా చేతనత్వం ఒకటే. చేతనత్వం నుంచి, సేమ్ కాన్షియస్నెస్ నుంచి ఈ రకమైనటువంటి పరిస్థితులన్నీ ఏర్పడుతున్నాయి. ఇలాంటి పరిస్థితులు మనకున్నటువంటి పరిస్థితులు. మనమేమంటున్నాం, నేను అల్పజ్ఞుణ్ణి అయినప్పటికీ, నేను సర్వవ్యాపిని కానప్పటికీ, నేను శరీరం దాటి బయటికి వెళ్ళలేను, రేపేమవుతుందో నాకు తెలియదు. నేను ఆ సర్వజ్ఞుణ్ణి ఏమంటున్నాను, నేను చెప్పినట్టు నూనడు. మన మూర్ఖత్వాన్ని కొంచెం అర్థం చేసుకోండి. తప్పు ఎక్కడ చేస్తున్నాం? కోరుకోవటంలో తప్పు లేదు. నాకు బాధగా ఉంది, నాకిది కుదరటం లేదు అని కోరుకోవటంలో మాత్రం ఖచ్చితంగా తప్పు లేదు. అనుభవించక్కర్లే కష్టాన్ని. సర్వజ్ఞుడు కదా, అతనికి తెలుస్తుంది కదా, అది వేరే విషయం. అది ఫ్రమ్ హిజ్ వ్యూ పాయింట్, అతని వైపు నుంచి చూస్తే. మన వైపు నుంచి చూసుకోవాలి కదా, అతని వైపు నుంచి మనం చూడం కదా. కానీ మనం చేస్తున్నటువంటి బ్రహ్మాండమైనటువంటి తప్పు ఏంటో అర్థం చేసుకోండి. సర్వజ్ఞుడు, సర్వవ్యాపకుడు, సర్వసమర్థుడు అని చెప్పినటువంటి వ్యక్తి మన చెప్పు చేతల్లో ఉండాలి. అంతేగా, మీరు స్తోత్రాలు చేసినా, యజ్ఞాలు చేసినా, మీరు ఏమి చేసినా మీ ఉద్దేశం ఏంటి? ఆ గురువు మీరు చెప్పినట్టు చేయాలి. ఎవడు? సర్వజ్ఞుడు. ఎవడు? సర్వసమర్థుడు. ఎవడు? సర్వవ్యాపి అయినటువంటి ఆ చేతనత్వము మీ చెప్పు చేతల్లోకి ఎలా వస్తుంది? రాదు. కానీ తల్లిదండ్రులు ఒక్కొక్కసారి పిల్లలకి గుర్రాలుగా మారుతారు. మా ఒక్కొక్కసారి ఏముంది, అందరూ మారే ఉంటారు కదా. అంచేత ఆ కుర్రాడు మా నాన్న గుర్రం అనుకుంటే అట్ట, నేను చెప్పినట్టు మా నాన్న అన్ని చేస్తాడంటే చేయడు. ఆట వరకు అవుతే ఓకే, కానీ పరీక్ష ఎగ్గొట్టేస్తాను నాన్న నువ్వు గుర్రంగా అంటే, నాకు తెలిసినంత వరకు అతి మోహం ఉన్నటువంటి తండ్రి తప్ప ఒప్పుకోడు. సావుగుంటే చెవులు మూసి ముందు పరీక్షకు వెళ్ళంటాడు. ఈ అవగాహన, ఈ అవగాహన ఎప్పుడైతే మనకు వస్తుందో, మనం ఏం చెయ్యొచ్చు, ఏం చెయ్యాలి? మీ యొక్క ఆర్తిని, మీ యొక్క బాధని, మీ యొక్క పరిస్థితులను మార్చమని అడగటంలో తప్పు లేదు. కానీ ఎప్పుడు మార్చమని అడగాలి? మన ప్రయత్నలోపం లేకపోయాక, మనం ఏమి ప్రయత్నించకుండా, మనం ఏ విధమైనటువంటి కర్మ చేయకుండా. నువ్వే అంతా నా బదులు చేసేయి. కానీ తమాషా ఏంటంటే, నువ్వే అంతా చేసే అన్నప్పుడు ఒక విషయంలో అతన్ని చేయమను. పొలం ఉంది, భూమి గురువు దున్నాలి, విత్తనాలు గురువు తీసుకురావాలి, నాటటం గురువు నాటాలి, నీళ్లు పోయటం ఎరువులు వేయటం గురువు చేయాలి,
కోసి ఇంటికి తీసుకురావటం గురువు చేయాలి, తింటాం మరి అది తప్పదే. మరి మనం చేస్తున్నటువంటి అవగాహన లోపం కర్మయోగంలో మనం చేసేటటువంటి పనులలో ఎక్కడ మనం తప్పు చేస్తున్నాం దాన్ని అర్థం చేసుకోవటానికి నిన్న మనం ప్రయత్నం చేశాం. ఆ ప్రయత్నాన్ని కొనసాగిస్తూ ఈ అవగాహన మాత్రం గుర్తుంచుకోండి, మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా, మీరు నాస్తికులైనా ఆస్తికులున్నా, మీకు తెలిసినా తెలియకపోయినా, మీరు ఆచేతనత్వంలోని భాగాలే. మీకు తెలియాల్సిన పనులే ఉంది, పెరుగుతూనే ఉంటుంది, బ్లడ్ సర్క్యులేషన్ ఉంది, జరుగుతూనే ఉంటుంది, అరుగుదల ఉంది, అరుగుతూనే ఉంటుంది, ఆలోచనలు ఉన్నాయి, ఆలోచిస్తూనే ఉంటాం, దాన్ని ఆపవలసిన పనులే. ఇవన్నీ వాటంతటవి ఎలా జరుగుతున్నాయో మన జీవితంలో నిత్య నైమిత్తిక కృత్యాలు కూడా బాధ్యతలు కూడా అంత మెకానికల్ గా చేయగలిగేటటువంటి ఓర్పు తీసుకురావటమే, నేర్పు తీసుకురావటమే. ఓర్పు నేర్పు రెండు రావాలి, దాన్ని యోగం అన్నాడు. యోగ కర్మసు కౌశలం, ఎక్స్పర్టైజ్ ఇన్ యాక్షన్స్. ఎక్స్పర్ట్ లాగా, ఎలాంటి ఎక్స్పర్ట్, అన్ని న్యాచురల్ గా వాటంతటవి ఎలా జరిగిపోతున్నాయో. నా జీవితంలో లెక్చరర్ గా నేను చేయవలసిన పని దానంతా జరిగిపోవాలి. హోమియోపతి మందులుగా ఇచ్చేటటువంటి దానంతా జరిగిపోవాలి. ఇవంతా దానింటది ఎలా జరుగుతాయి? దానింటవి జరగవు. జరగాలంటే నాలెడ్జ్ పెంచుకోవాలి, ఇప్పుడు కూడా జ్ఞానాన్ని పెంచుకోవాలి మనం. జ్ఞానం ఎక్కువైన కొద్దీ మెకానికల్ సిస్టమ్స్ ఎక్కువ అవుతాయి. అంచేత కర్మయోగం మనం చేస్తున్నప్పుడు ప్రకృతి తనంతట తను మన ద్వారా అంతా చేయిస్తోంది అని తెలిసినా మన ప్రయత్న లోపంలో, మళ్ళా ఎలాంటి ప్రయత్న లోపం, తెలిసిన ప్రయత్నం, మళ్ళా గుడ్డిగా ఏదో చేసేమన్నారు కదా చేసేస్తున్నాం అని కాకుండా, మనకి ఎంతవరకు అవగాహన ఉందో అంతవరకు అవగాహనతో మనం కర్మ చేసుకుంటూ వెళ్తూ ఉంటే నబుద్ధి భేదం జనయేత్ అజ్ఞానాం కర్మ సంజ్ఞనాం జోషయేత్ సర్వకర్మాణి విద్వాన్యుక్త సమాచరణ్. 26 శ్లోకం 3 అధ్యాయం. ఇక్కడ మళ్లీ రిపీటెడ్ గా చెప్పిందే మళ్లీ చెప్తూ ఉంటాడు భగవద్గీతలో. మనకేమనిపిస్తుందంటే చెప్పిందే చెప్తున్నాడని, చెప్పిందే చెప్పటంలే, చెప్పేటటువంటి వ్యూ పాయింట్ లో తేడా ఉంది. ఈ విషయాన్ని అవగాహన చేసుకున్నటువంటి వాళ్లకి మనం ఇంద్రియాలు వాటి పనులవి చేసుకుంటూ ఉంటే మనమేమీ గమనించక్కర్లేదు. అంటే ఏమనిపిస్తుంది మనకి, మన ఇష్టం వచ్చినట్టు జీవించవచ్చు అనిపిస్తుంది. అంచేత ఈ భగవద్గీతను కానీ దీంట్లో ఉన్నటువంటి రహస్యాలను కానీ మీరు ఎప్పుడు పడితే అక్కడ, ఎవరికి పడితే అక్కడ డిస్కస్ చేయొద్దంటాడు. అవగాహన ఉండి ఆ విధంగా మా జీవితాలను మార్చుకుంటాము అనుకునేటటువంటి స్థితప్రజ్ఞత్వము ఉన్నవాళ్లకి తప్ప, స్థితప్రజ్ఞత్వం లేని వాళ్ళు భగవద్గీత చదువుకోవటం, స్థితప్రజ్ఞత్వం లేని వాళ్ళు భగవద్గీత మీద కమెంటరీస్ చేయటం వల్ల వచ్చేటటువంటి గందరగోళాలు చాలా ఉంటాయి. ఇంచేత ఫండమెంటల్ బేసిస్ ఏంటి, 2 అధ్యాయంలో మనం చదువుకున్నాం సాంఖ్యయోగంలో, స్థిత ప్రజ్ఞస్య కాభాష సమాధి స్థస్య కేశవ స్థితది కిం ప్రభాషేత కిమాసీత వ్రజేత కిం. స్థితప్రజ్ఞుడైనటువంటి వ్యక్తి ఎలా మాట్లాడతాడు, ఎలా కూర్చుంటాడు, ఎలా నడుస్తాడు, వాడి సమాధి ఎలా ఉంటుంది, వాడి భాష ఎలా ఉంటుంది, దానికి డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. ఏంటి డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది? సింపుల్ గా మనం గుర్తుంచుకోవాల్సింది, ప్రకృతిలో నిద్ర లేచిన దగ్గర నుంచి మనం పడుకునేంత వరకు ఏ విధమైనటువంటి పరిస్థితులు గుండా మనం వెళ్తున్నా మనకి ఆ స్థితిలో ఇవ్వబడిన బాధ్యతను పూర్తిగా ఆచరిస్తూ ఆ బాధ్యతలు ఆచరించటం వల్ల మనకు వచ్చేటటువంటి ఫలితాలు ఎలా ఉంటాయి అనేది గమనించము. ఈ బ్యాక్గ్రౌండ్ లేకుండా మీరు గీత జోలికి వచ్చారో చేతులు కాల్చుకుంటారు. భగవద్గీత కేవలం ఇటువంటి వ్యక్తులకే మాత్రమే అని మనం కుండ బదలగొట్టి చెప్పగలగాలి. అందరికీ గీత కాదు, కానీ ఎటువంటి వాళ్ళకి గీత? కానీ దాంట్లో ఒక బిస్కెట్ ముక్క, ఒక చాక్లెట్, తాయిలం పెడతాడు. ఏం పెట్టాడది? ఒకవేళ మీరు ఈ విధంగా జీవించగలిగితే నారదోర్ధవ పార్షదేహి, నారదులు పార్షదులు వీళ్ళందరి సహాయం కూడా మీకు తక్షణం ఆ క్షణంలోనే మీకు లభిస్తుంది అని చెప్తాడు. అంచేత మళ్లీ ఈ విషయాన్ని పూర్తి అవగాహన ఉంచుకోండి. గీతను చదివేటటువంటి వ్యక్తులు, గీతను వినేటటువంటి వ్యక్తులు, గీతా ధ్యాన తత్పరులు ఒకే ఒక కండిషన్ 24 గంటలు వాళ్ల జీవితాలలో జరుగుతోందో లేదో గమనించుకోండి. నిద్ర లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు మీ బాధ్యతలను మనస్ఫూర్తిగా ఏ విధమైనటువంటి అవరోధాలు లేకుండా చేయాలి. మీరు వైరోగ్యాలు అవి పనికిరావు, ఇదంతా ఏముంది మాయా, ఈ బంధాలే ఉన్నాయి, భవబంధాలు ఇవంతా ఏం లేవు, వద్దు. భవబంధాలు ఇవంతా నిజంగా మీరు మోహం వైరాగ్యం అనుకుంటే ఆకలి వేసినప్పుడు భోజనం చేయకండి, దాహం వేసినప్పుడు మనుషులను తాకండి, అప్పుడు మీకు నిజమైన వైరాగ్యం ఉంది, ఓకే. ఇంకా అలాంటి వాళ్ళకి చెప్పేది ఉంది, మనం చెప్పే స్థితిలో ఏమేవాళ్ళు. కానీ మీ స్వంతమైనటువంటి బాధలకి మాత్రం వైరాగ్యం లేకుండా మీ బాధ్యతల పట్ల వైరాగ్యం వస్తే తప్పది. గీతలో బాధ్యతల పట్ల వైరాగ్యం రాకూడదు. ఇంకోటి ఏంటి, పని చేశాం, బాధ్యతగా చేశాం, ఫలితం మనం అనుకున్నట్లు వచ్చిందా అనుకున్నట్లు రాలేదా ఇది మనం ఆలోచించకూడదు. పని చేసుకుంటూ పోతూ ఉండటం జరిగిన దానికి నిమిత్త మాత్రంగా ఉదాసీనవత్, ఉదాసీనంగా ఉంటూ ఉన్నటువంటి వ్యక్తి మిగతా వాళ్లను అలా జీవించమని చెప్పకూడదు. ఉదాసీనవత్ ఎందుకంటే వీడే అలా జీవించలేనప్పుడు అవగాహన పూర్తిగా లేనటువంటి వాణ్ణి నువ్వు నటించమంటే ఏమవుతుంది చివరికి? నేను మీతో చెప్తూ ఉంటాను కదా, భక్తుడంటే ఎవడు, గుడికి వెళ్లేవాడు. నాతో చాలా మంది చెప్తూ ఉంటారు, మాస్టారు భక్తి చాలా ఎక్కువైపోయిందని. నేను చాలా నిర్మమాటంగా చెప్తాను, అడుక్కు తినడం ఎక్కువైందని. అడుక్కునే వాళ్ళు ఎక్కువయ్యారు, భక్తులు ఎక్కువ లేదు. ఇందాక నేను చెప్పానుగా, భగవంతుణ్ణి మనుషుల్ని అడగటం మొదలు భగవంతుడిని అడుక్కోవటం ఈజీ అనుకుంటున్నారు. అంతకంటే ఇంకేం, అడుక్కునే వాళ్ళ సంఖ్య పెరిగింది తప్ప భక్తుల సంఖ్య, అంటే భక్తుడు ఎలాంటి వాడు అయ్యాడు, లార్డ్ దై విల్ బి డన్. భగవంతుడా నీ కోరిక ఏంటి? సూఫీజంలో ఒక అద్భుతమైనటువంటి స్టేట్మెంట్ ఉంది. ఈ గీత యొక్క మొత్తము జీవించేటటువంటి సారాంశము ఆ రెండు లైన్లు చెప్తుంది. ఖుదీ కో కర్ బులంద్ ఇత్నా, హిందీ వచ్చిన వాళ్ళకి అర్థమైపోయి ఉంటుంది. ఖుదీ అంటే అహంకారాన్ని, చేతనత్వాన్ని. కర్ బులంద్ ఇత్నా, ఎంత పైకి ఎత్తమంటాడు అంటే, ఖుద్ ఖుదా ఆకర్ పూచే, భగవంతుడే స్వయంగా నీ దగ్గరకు వచ్చి అడగాలట, బతా తేరీ రజా క్యా హే, ఇంతకీ నన్ను ఏం చేయమంటావు అని భగవంతుడు నిన్ను వచ్చి అడగాలి. గీత యొక్క సారాంశం అది. భగవంతుడు మీరు అడుక్కోవడం కాదు, భగవంతుడికి నాయన అందరూ నిన్ను అడుగుతూనే ఉన్నారు, ఆ జన్మాంతము జన్మ జన్మాలు. ఈ జన్మలో నాకు ఇప్పుడు కాస్త అవగాహన వచ్చింది, నువ్వు నాకంటే తెలివైన వాడి విట, నువ్వు నాకంటే ఎక్కువ తెలుసు, నువ్వు నిజంగా చాలా ప్రేమమూర్తివి, అంచేత నాకు ఏది మంచిదో నేను నీకు చెప్పక్కర్లే, కానీ నేను బాధపడుతున్నాను అని మాత్రం చెప్తా. మీరు ఆ తేడా అర్థం చేసుకోండి. ఆ స్వల్పమైనటువంటి మార్పు మీకు తెలిస్తే భక్తుల యొక్క స్తోత్రాలకి, మనం స్తుతించేటటువంటి స్తోత్రాలకి తేడా. భక్తుడు కూడా భగవంతుణ్ణి స్తుతిస్తాడు, తన కష్టాలు చెప్పుకుంటాడు. కానీ భక్తుడు ఏంటంటే, నువ్వు ఇక్కడ ఉంచావు, నువ్వు చాలా గొప్పవాడివి, నువ్వు చాలా తెలివైన వాడివి, నిన్ను మించినవాడు ప్రపంచంలో ఎవడూ లేడు, నువ్వు నన్ను ఇక్కడ తెలిసే ఉంచావు, కానీ నాకు అర్థం కావటం లేదు నన్ను ఎందుకు ఇక్కడ ఉంచావు, ఇక్కడ మాత్రం నన్ను సుఖంగా మాత్రం లేను, ఇట్ ఈజ్ ఓన్లీ ఫర్ యువర్ ఇంటిమేషన్, దీన్ని నువ్వు మారుస్తావా మార్చావా అని నేను అడగటం లేదు అనేటటువంటి భావనతో నెక్స్ట్ శ్లోకానికి వెళ్తున్నాం మనం. ప్రకృతే క్రియమాణాని గుణై కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మా కర్తాహమితి మన్యతే. మొత్తం ఆధ్యాత్మికత కేవలం ఒక్కొక్కసారి నాకేమనిపిస్తుందంటే, ఈ ఒక్క పాయింట్ మీద రివాల్వ్ అవుతూ ఉంటుంది. నేను ఈ పని చేశాను, నేను ఈ పని చేయబోతున్నాను, రేపు ఇలా జీవించబోతున్నాను, ఇవాళ ఈ ఇల్లు కట్టుకున్నాను, రేపు ఇంకో ఇల్లు కడతాను, ఇవాళ ఈ ఆస్తి సంపాదించాను, రేపు ఈ ఆస్తి, ఇవాళ ఈ ఉద్యోగంలో చేరాను, రేపు ఈ ప్రమోషను, ఏదో రకరకాలైనటువంటి ఆలోచనలు. కానీ భగవద్గీత కర్మయోగం గురించి ఏం చెప్తుందంటే, నువ్వు చేస్తున్నాను అనుకుంటున్నావు తప్ప నువ్వు ఏమీ చేయటం లేదు. ఈ అవగాహన, అద్భుతమైనటువంటి అవగాహన భారతీయ ఆధ్యాత్మికత యొక్క ఫౌండేషన్ స్టోన్. నేను భోజనం చేస్తున్నాను, నిజంగా నువ్వు భోజనం చేయగలవా? చిన్న ప్రశ్న. ముందు నీకు ఆకలేస్తే కదా తినగలవు. నీకు ఆకలేయటానికి కారణం ఎవరు? నువ్వా? ప్రకృతి, నేచర్, రకరకాలైనటువంటి సిచ్యువేషన్స్ మన స్టమక్, మన శరీరంలో చేసి ఆకలి అనేటటువంటి ఒక సింప్టమ్ ని కలగజేస్తుంది. అది కలగజేయలేదు, తినగలవా? కలగజేసింది, కానీ ఇంకొన్ని సింప్టమ్స్ దానికి అడ్డు తగిలేటటువంటి, తినగానే వాంతి అయిపోతుంది, లేకపోతే తినగానే కడుపులో మంట వస్తుంది, గ్యాస్ట్రిక్ ట్రబుల్ లాంటివి వచ్చాయి. మరి తినగలవా? మరి ఇంతకీ నువ్వు తినగలుగుతున్నది ఎందువల్ల తినగలుగుతున్నావు? ప్రకృతి నిన్ను తిననిస్తే నువ్వు తినగలుగుతున్నావు, ప్రకృతి నిన్ను తిననివ్వకపోతే నువ్వు తినలేవు. మనమేమనుకుంటాం, గుంటూరు నుంచి విజయవాడ కానీ, విజయవాడ నుంచి గుంటూరు కానీ నేనే కదా వస్తున్నాను, నేను డిసైడ్ చేసుకున్నాను, బయలుదేరావు, రోడ్ బ్లాక్, వెళ్ళు. లేదా విపరీతమైనటువంటి రెయిన్, వెళ్ళు. అంతెందుకు మీ బస్సు ఇంజన్ చెడిపోయింది, రకరకాలైనటువంటి పరిస్థితులన్నీ కూడా కలిసి మెలిసి మీకు ఒక పని చేయటానికి కావలసినటువంటి పరిస్థితి కలగజేస్తాయి. ఆ పరిస్థితి కలిగి చేసినప్పుడు మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఆ పని జరిగిపోతూ ఉంటుంది. సాధకుడు, యోగి, మామూలు వ్యక్తికి ఇంతే తేడా. వ్యక్తి ఏమనుకుంటాడు? నేను చేశాను. వైద్య వృత్తిలో కూడా చాలా రిపీటెడ్ గా నేను మీకు ఇచ్చేటటువంటి ఉదాహరణదే. బాధ వచ్చింది, డాక్టర్ దగ్గరికి వెళ్ళాము, మందులు వేశాడు, నయమైంది. మందులు వేశాడు, నయమైంది ఎవరి వల్ల? నీ శరీరం ఒప్పుకుంది ఆ మందుల్ని స్వీకరించడానికి. కొంతమందికి ఆఖరికి, కొంతమందికి బీకాంప్లెక్స్ కి అలర్జీ వస్తుంది, వాడికి బీకాంప్లెక్స్ మాత్రిస్తే చాలా చికాకుల్లో పడిపోతాడు. అప్పుడు వాడికి బీకాంప్లెక్స్ వేయండి చూద్దాం, ఎంత గొప్ప డాక్టర్ అయినా వాడేం చేయలేడు. ఎప్పుడా మందులు వేయగలడు వాడు? శరీరము, నేచర్, ప్రకృతి ఒప్పుకుంటే వేయగలవు. ప్రకృతి మళ్ళా ఏం చేస్తుంది? ఆ శరీరంలో ఉండేటటువంటి అనేక రకాలైనటువంటి సెక్రీషన్స్ ని మార్పు చేసుకుని ఇవ్వవలసినటువంటి మందును కూడా ఆరాయించుకుని ఏదో చేసుకుని రోగాన్ని కరెక్ట్ చేస్తుంది, ఆరోగ్యం వస్తుంది. ఆరోగ్యం ఎవరి వల్ల వచ్చింది? డాక్టర్ వల్ల వచ్చిందా, నీ యొక్క శరీర ధర్మం వల్ల వచ్చిందా అన్నది. అంచేత డాక్టర్ దగ్గరికి వెళ్లొద్దు అని నేను అంటలే. ఏ మందు వేస్తే మీ శరీరం యొక్క ప్రకృతి ధర్మము తొందరగా నయమవుతుంది అనేటటువంటి ధర్మము డాక్టర్కి తెలుసు. కానీ డాక్టర్కి అది మాత్రమే తెలుసు, కానీ ఆ ప్రకృతి ధర్మాన్ని మార్చలేడు. ఒకవేళ బైఛాన్స్ శరీరము వాడి వైద్య విజ్ఞానికి చెప్పినటువంటి ధర్మాన్ని అనుసరించను అనుకుందో, ఆ మందులు పనిచేయవు. మందులు పనిచేయక శరీరాన్ని వదిలేసినప్పుడు మన డాక్టర్ ఏమంటాడు? ఆ ప్రయత్నాలన్నీ చేశాను కాని. ఆరోగ్యం వచ్చినప్పుడు కూడా కాని అనుకోగలగాలి డాక్టర్. నానేదో నేను సాధించింది కాదు, ఆరోగ్యం కూడా దేనివల్ల వచ్చింది? ప్రకృతి వల్ల వచ్చింది. అనారోగ్యం దేనివల్ల వచ్చింది? ప్రకృతి వల్ల వచ్చింది. మనం చేస్తున్నటువంటి ఉద్యోగాలు, మనం చేస్తున్నటువంటి సోషల్ ఎవల్యూషన్స్, మనం చేస్తున్నటువంటి డిస్కవరీస్, సైన్స్ లో మరి వాళ్ళు తెలిసి పెట్టారో తెలియక పెట్టారో. డిస్కవరీ అంటాడు, రీసెర్చ్ అంటాడు. డిస్కవరీ అంటే మీకు తెలుసు కదా అర్థం, కవర్ మూసి ఉంది, మూతని తీసేసాం, అంటే ఉందది అక్కడే, మూత వేసి ఉంది, దాన్ని మళ్ళా డిస్ అన్నాడు. అలాగే సెర్చ్ చేయడు వాడు, ఇంతవరకు ఎక్కడా కూడా సెర్చ్ చేయలే. అందరూ ఏం చేస్తున్నారు? రీసెర్చ్ చేస్తున్నారు. ఎందుకు రీసెర్చ్ చేయటం అంటే అర్థం ఏంటి? ఉన్నదే అది, మళ్లీ దాన్ని వెతుక్కుంటున్నాం. ఈ భావన మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అంచేత ఈ సోషల్ ఎవల్యూషన్, ఈ మెడికల్ ఎవల్యూషన్, ఇవన్నీ కూడా మీరు కాస్త జాగ్రత్తగా మన భవిష్య పురాణాలు అవి చూస్తే 10,000 సంవత్సరాల కిందట, 60,000 సంవత్సరాల కిందటే ఈ కాలంలో ఇలాంటి డిస్కవరీస్ వస్తాయి. ఇలాంటి డిస్కవరీస్ వల్ల అప్పుడు జీవించినటువంటి మనుషుల్లో ఈ విధమైనటువంటి మార్పులు వస్తాయి. ఈ విధమైనటువంటి మార్పులు రావటం వల్ల మళ్ళా ఇంకో కొత్త రకమైనటువంటి డిస్కవరీస్ రావటానికి ఉపయోగపడతాయి. ఉదాహరణకి ఈ రాబోయే 2-3 సంవత్సరాలలో 2 రకాలైనటువంటి డిస్కవరీస్ రాబోతున్నాయట. ఒకటేంటి అంటే కాషాయ రంగును ఉపయోగించుకోవటం. సన్యాసులు ఎప్పుడు కూడా కాషాయ బట్టలు వేసుకునేవాళ్ళు, మనకి తెలియదు కాషాయ బట్టలు వాళ్ళు ఎందుకు వేసుకునేవారు, వాళ్ళకి తెలుసు. ఆ కాలంలో ఆ గురువులు వాళ్లు దీక్ష ఇచ్చినటువంటి వ్యక్తులకి మళ్లీ ఆ కాషాయ రంగుని ఎలా ఉపయోగించుకోవాలో అనేది చాలా త్వరలో మనం చదవచ్చు పేపర్లో, కాషాయ రంగుని ఉపయోగించుకునేటటువంటి విధానం వచ్చిందని. ఇంకో డిస్కవరీ ఏంటా డిస్కవరీ, శరీరాన్ని వదిలేసినా కూడా మనిషి చావడు. మీరు మీ యొక్క తాత ముత్తాతలతో మిగతా వాళ్లతో, ఇప్పుడు మనం ఎలాగైతే టెలిఫోన్ చేసి మాట్లాడుకుంటున్నామో వాళ్లతో టెలిఫోన్ చేసి మాట్లాడుకోవచ్చు. అలాంటి పరిస్థితి 2-3 సంవత్సరాలలో రావచ్చు రావచ్చు అని వాళ్లు 5000 సంవత్సరాల కిందట చెప్పేశాక, రేపు ఎప్పుడో మనం న్యూస్ పేపర్లో చదివామనుకోండి, ఇంతే కదా సైంటిస్ట్ గొప్ప ప్రకృతి గొప్ప. ప్రకృతి గొప్ప, ప్రకృతి దేశకాల పరిస్థితుల్లో అలాంటి వాతావరణాన్ని క్రియేట్ చేసింది. ఆ అలాంటి వాతావరణాన్ని క్రియేట్ చేయటంలోనే ప్రకృతి ఇంకో రకమైనటువంటి గందరగోళాన్ని కూడా మన దగ్గరికి తీసుకొస్తూ ఉంటుంది. మన సినిమాలు ఒక విధంగా ఫ్యూచర్ ని చాలా బాగా అంచనా వేస్తూ ఉంటాయి. వాతావరణ పరిస్థితులు, హీరో యొక్క అలవాట్లు అవి కనుక మనం చూస్తే, పూర్వకాల హీరోలు చాలా ఆదర్శవంతంగా గోల్డ్ మెడలిస్టులు, బీఏ చదివి ఉండేవాడు కదా, ఇప్పుడు రౌడీ, రిక్షా డ్రైవరు, మేస్త్రి. అంటే మన స్థాయి, మన ఆలోచన స్థాయి ఏ విధంగా మారుతుందో దాన్ని అబ్జర్వ్ చేసుకోండి. అందుకు చెప్తున్నాను నేను, ఇది రైతా తప్ప రిక్షా డ్రైవర్ చదువుకున్న వాళ్ళకంటే తక్కువ అని నేనేం అంటలే. ఆలోచన సరళి, అది మనకి ఒక గీటు రాయలా కనిపిస్తూ ఉన్నప్పుడు నువ్వు నేను ఆలోచించి ఈ పని చేస్తున్నాను అనేటటువంటి మూర్ఖత్వాన్ని పక్కన పెట్టండి. నువ్వేమీ చేయటం లే, నీ పిల్లల్ని నువ్వు ఇంజనీర్ చేయలేవు. చేశాను ఇంచేత వాడి అదృష్టం బాగుండో, వాడి కర్మకాలం. ఇందుకు కర్మకాలం అంటే ఇంజనీర్ అయ్యాక మళ్ళా ఏం చేయాలి? నిన్ననే ఎవరో చెప్తున్నారు, ఒక మన గుంటూరులోనే ఎవరో మల్టీమీడియా దగ్గరికి వెళ్లి అడిగితే, ఒక ఎంఎస్సీ ఎలక్ట్రానిక్స్ అబ్బాయి, మా వాడిని ఎలక్ట్రానిక్స్ చదివించాను నా నెత్తి మీద కూర్చున్నాడు, వాడిని బీటెక్ చదవమన్నాను నా నెత్తి మీద కూర్చున్నాడు, ఎంబీఏ చదివించాను నా నెత్తి మీద కూర్చున్నాడు, ఆయన బాధ అయింది. చదివించినటువంటి విషయం వల్ల, చదివించినటువంటి సబ్జెక్ట్ వల్ల మన పిల్లల యొక్క భవితవ్యం మనం మార్చగలము. నిజం నమ్ముతున్నారా మీరు? మరి అలాంటప్పుడు వాళ్ళని గాలికి వదిలేద్దామా? వదిలేస్తే వాళ్ళ అదృష్టవశాత్తు వాళ్ళు గ్రో అవుతారు, అందులో డౌట్ ఏం లేదు. కానీ మీ బాధ్యతను మీరు విస్మరించారు కనుక మీరు చాలా ప్రమాదంలో చిక్కుకుంటారు భవిష్యత్తులో. అందుకని భగవద్గీత మొత్తం ఏం చెప్తుంది, ప్రకృతికి అనుగుణ్యమైనటువంటి కర్మలు చేయటానికి కావలసినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి, దాని ప్రకారం అన్ని జరుగుతోంది. కంప్యూటర్ ఇంజనీరింగ్ 5 ఏళ్ల కిందట్లేదు, ఇప్పుడు సడన్ గా అందరూ కంప్యూటర్ ఇంజనీర్సే. మరి 5 ఏళ్ల కిందట ఎందుకు కంప్యూటర్ ఇంజనీరింగ్ లేదు, ఇప్పుడు ఎందుకు కంప్యూటర్ ఇంజనీరింగ్ వచ్చింది? అది మీ నిర్ణయమా? ప్రకృతి నిర్ణయం. ప్రకృతిలో అవి జరుగుతున్నాయి, అది అబ్జర్వ్ చేసుకోండి. ప్రకృతిలో జరిగేది ప్రతిదీ ప్రకృతి వల్ల జరుగుతోంది తప్ప మీ వల్ల జరగటం లేదు. అంత ఆనందంగా ఉంది, అంతా బాగానే ఉంది, ప్రోగ్రామ్ అంతా రెడీ అయింది, తలనొప్పి వచ్చింది మీకు, ఎలా ఉంటుంది అప్పుడు? మీకు మాత్రం సుఖంగా ఉండరు. ఒక చిన్న తలనొప్పి మొత్తం మీ పరిస్థితుల్ని తారుమారు చేసేసింది. కనుక ఈ శ్లోకాన్ని ఇది మనసులో పెట్టుకుని అర్థం చేసుకోండి. ప్రకృతే క్రియమాణాని గుణై కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మ కర్తాహమితి మన్యతే. ప్రకృతి తనదైనటువంటి రీతిలో మిమ్మల్ని ఒకనొక విశేష పరిస్థితుల వైపు నెట్టుచున్నది. కాని వీడు అహంకార విమూఢాత్మ, అహంకారం వల్ల ఇదంతా నేనే చేస్తున్నాను అనుకోవటం వల్ల ఏం చేస్తట, కర్తాహమితి మన్యతే, నేనే ఇది చేస్తున్నాను అనేటటువంటి మూర్ఖత్వంలో ఇరుక్కుంటాడు. తత్వవిత్తు మహాబాహో గుణకర్మ విభాగయో గుణాగుణేషు వర్తంత ఇతి మత్వా న సజ్జతే. అర్జున, గుణముల యొక్కయు కర్మల యొక్కయు విభజనను గూర్చి వాస్తవ జ్ఞానమును తెలిసిన జ్ఞాని ఇంద్రియములను ఇంద్రియ విషయములందు ప్రవర్తించుతున్నవని తలచి కర్మల యందు ఆసక్తి లేకుండా ఉండును. ఇలాంటి శ్లోకాలే ఈ భారతీయత యొక్క నడువును విరిచేసాయి. శ్లోకం విరవలే, శ్లోకాన్ని ఇంటర్ప్రిట్ చేసి అవగాహన చేసుకున్న వాళ్లు గంగలో దిగారు. వాళ్లు గంగలో దిగటమే కాకుండా ప్రపంచాన్ని, ముఖ్యంగా భారత జాతిని గంగలో దింపేశారు. తత్వవిత్తు మహాబాహో, మహాబాహో ఎగ్జిక్ట్ అంతా చేయిస్తోంది కనుక నేను ఆలోచించడం మానేస్తాను, నేనొక ఆటోమేటన్ అవుతాను, డ్రగ్ ఎడిక్ట్ లాగా అయిపోతాను అనుకోవద్దు. మహాబాహో నువ్వు చాలా పెద్ద పెద్ద పనులు చేయి. బయట ఏమైనా ఉన్నాయని చూసుకోమ్మా. తత్వవిత్తు మహాబాహో గుణకర్మ విభాగయో గుణా గుణేషు వర్తంత ఇది మత్వాన సజ్జతే. కదళ్ళు మహాబాహో పెద్ద పెద్ద పనులు చేసేటటువంటి వాళ్ళు, చాలా పెద్ద పెద్ద పనులు చేసేటటువంటి వాళ్ళు ఈ తత్వాన్ని అర్థం చేసుకోవాలి. ఏ తత్వాన్ని? గుణా గుణేషు వర్తంత ఇతి మత్వా నసజ్జతే. గుణాలు, నిద్ర వస్తుంది, బాగా నిద్ర వచ్చేస్తుంది నీకు, నీకు చాలా ఇష్టమైనటువంటి టీవీ ప్రోగ్రాం వస్తుంది, ఆపుకుంటున్నాను నిద్ర. ఏమవుతుంది? కొంతసేపు అయ్యాక టీవీ ఆన్లోనే ఉంటుంది, నువ్వు నిద్రపోతావు. నీ కోరిక ఏంటి? మరి ఎందుకు చూడలేదు? గుణ గుణేషు వర్తంత, ఆ గుణాలు వాటంతటా పనిచేస్తూ ఉంటాయి. చదువుకుంటున్నాం, ఒక గంట చదువుకున్నాం, రెండు గంటలు చదువుకున్నాం, మూడు గంటలు చదివాం, బుర్ర వేడెక్కిపోయిందంటాం కదా, ఇంకా చదవాలి, పరీక్ష దగ్గరగా ఉంది, టైం వేస్ట్ చేయకూడదు, పుస్తకం పట్టుకుని చదువుతున్నావు, బుర్రకెక్కుతుందా? మరో గంట ముందు చదివింది నీ బుర్రకెక్కింది, తర్వాత చదివింది నీకు ఎక్కటం లే. అప్పుడు ఏం చేయాలి నువ్వు? ఇంకో దారి లేదు నీకు. నువ్వు చేయవలసింది ఏంటి అంటే రెస్ట్ పుచ్చుకోవాలి, మళ్ళా అది కాస్త కూల్ డౌన్ అయ్యాక మళ్ళా నువ్వు ఆ పని చేయగలవు. గుణ గుణేషు వర్తంత, ఇది మీ నిత్య జీవితంలో మీరు ఏ పని చేస్తున్నా అంతే జరుగుతోంది. మీరు అడుగు తీసి అడుగులు వేస్తున్నా, శ్వాస పీల్చుకుంటున్నా, ఆంధ్రప్రభ చదువుకుంటున్నా, ఆంధ్రజ్యోతి చదువుకుంటున్నా, నవల చదువుకుంటున్నా. నవల కూడా నువ్వు ఎందుకు చదువుకోగలుగుతున్నావు? కళ్ళు పనిచేస్తున్నాయి గనక. బై సమ్ ఫ్రీక్ ఆఫ్ నేచర్ ఒక్కొక్కసారి కళ్ళ ముందు అలుక్కుపోతూ ఉంటుంది కదా. ఒక్కొక్కసారి వెదర్ వల్ల, వాతావరణం వల్ల, మనం తిన్న ఆహారం వల్ల, లేకపోతే కళ్ళల్లో వచ్చేటటువంటి వీక్నెస్ వల్ల, అప్పుడు చదవండి చూద్దాం. అంటే ఆఖరికి ఒక చిన్న నవల నీ అంతటా నువ్వు చదువుకోవాలి అంటే ప్రకృతి నీకు అనుకూలంగా ఉంటే నువ్వు చదవగలవు. ప్రకృతి అంతా అనుకూలంగా ఉన్నప్పుడు నేను చేస్తున్నాను అనేటటువంటి అహంకారమే మిమ్మల్ని కొంప ముంచుతోంది. మీరేమీ చేయటం లేదు. థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ బై దెమ్సెల్వ్స్, అవి వాటంతట అవి జరుగుతున్నాయి. వాటంతటవి జరుగుతూ చూస్తూ ఎలా జీవించమంటాడు? రెండు రకాలైనటువంటి తరచు మనం చెప్పుకునేటటువంటి కథలున్నాయి. ఓ పడవలో కొంతమంది ప్రయాణికులు వెళ్తున్నారు, అందులో సన్యాసి కూడా ఉన్నాడు, నిజమైనటువంటి సన్యాసి. బాగా వర్షం కురిసింది, సైక్లోనిక్ టైప్ లో వర్షం కురిసింది. పడవలో నీళ్లు నిండుతున్నాయి, అందరూ ఏం చేస్తున్నారు? పడవ లోపల నిండిపోతున్నటువంటి నీళ్లని తొడి మళ్ళీ నదిలోకి పంపించేస్తున్నారు, తోడేస్తున్నారు. లేకపోతే నీళ్లు ఎక్కువైపోతే మునిగిపోతుంది కదా పడవ. ఈ సన్యాసి ఏం చేస్తున్నాడు? నది నుంచి నీళ్లు తీసుకొచ్చి పోస్తున్నారు. అందుకే శీర్షాసనం ఏమని చెప్తాను కదా. కారణం ఏంటే, అతన్ని అడిగారు, ఏమయ్యా సన్యాసి పాపం ఏం చేసినా మనం ఒప్పుకుంటాం, ఇండియాలో మాత్రం కాషాయ బట్టలకి ఆ విలువ ఉంది, అదే ఇంకో పని చేసి ఉంటే ఖచ్చితంగా వాడిని తాగొట్టడం ఏదో చేద్దాం. కాషాయ బట్టలు వేసుకున్న వాడు చేశాడు కనుక వాడిని అడిగారు, ఎందుకు నాయన అలా చేశావని. ఏమీ లేదు, ప్రకృతి ఏం చెప్తోంది, పడవ నీళ్ళను నింపేయని చెప్తోంది, అదే నింపేస్తోంది కదా, నేను అదే చేస్తున్నాను అన్నాడు. వర్షం ఆగిపోయింది, అప్పుడు చేశాడు, అందరూ ఊరుకుంటే వాడు చేశాడు. సరే, అదొక కథ. ఇంకొక కథ, స్నానం చేస్తున్నాను, అదే సన్యాసి అనుకుందాం, ఒక తేలు కొట్టుకుంటూ వస్తోంది, పాపం తేలు కొట్టుకుంటూ వస్తోంది కదా అని పైకెత్తాడు. కుట్టిందని. కుడితే ఎంత సన్యాసి అయినా నెప్పి నెప్పే కదా అబ్బా అని వదిలేశాడు. మళ్ళా అది నీళ్ళలో పడింది. మళ్ళా నీళ్ళలో కొట్టుకుపోతూ ఉంటే పాపం జాలేసింది, మళ్ళా ఎత్తాడు. అలా మూడు నాలుగు సార్లు చేసాక చుట్టుపక్కల స్నానం చేస్తున్న వాళ్ళందరూ కూడా ఏంటి ఆ మూర్ఖత్వం, ఒకసారి కుట్టింది బుద్ధి ఉండాలి, రెండోసారి కుట్టింది బుద్ధి ఉండాలి, మూడు సార్లు నాలుగు సార్లు కుట్టించుకున్నా కూడా నీకు బుద్ధి రాలేదా అంటే, అది తన బుద్ధి వాడనప్పుడు మనిషిని అయినటువంటి నేను నా సహజ బుద్ధిని ఎలా వదిలేస్తానన్నాడు. నీళ్లలో మునిగిపోతున్నానని దానికి తెలుసు కదా, రక్షించడానికి ప్రయత్నం చేస్తున్నాను అని తెలిసినా అది దాని సహజ స్వభావాన్ని వదలటం లేదు, కుడుతోంది అది. మరి అలాంటప్పుడు నేను మనిషిని కదా, ఒక జంతువు తన సహజ స్వభావాన్ని వదలినప్పుడు. ఇక్కడ పురాణాల్లో ఉన్నటువంటి ఆ కథ ఎన్ని రకాల మనుషుల్ని దెబ్బ కొడుతోందో చూడండి. మనిషి యొక్క సహజ స్వభావం పురాణాల ప్రకారం ఏంటి? దయ. చుట్టుపక్కల ఉన్నటువంటి శోకాలు మనుషుల యొక్క సహజ స్వభావం ఏంటి? ఏం చెప్పారు వాళ్ళు? దయ చూపించుకో అని. మనం కూడా ఏం చెప్తాం చాలా సార్లు? ప్రకృతి నుంచి దూరం అయిపోయి 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 అనేక మంది వ్యక్తులు చేస్తున్నదే కరెక్ట్ అనుకుని, ఆ విధానమైనటువంటి సోషల్ నార్మ్స్, ఆ విధానమైనటువంటి సామాజిక వ్యవస్థను డెవలప్ చేసుకుని ప్రకృతికి మనం చాలా దూరం అయిపోతూ ఉంటాం. దీన్ని కూడా మీరు గమనించుకోవాలని చేత ప్రకృతిలో మన చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు ఏం చెప్తున్నారు దాని గురించి మనం పట్టించుకోకల్లే. మీ అవగాహన ఎంతవరకు కరెక్ట్, మీరు ఎంతవరకు అవగాహన చేసుకుని జీవించగలుగుతున్నారు, ఏంటి మీరు అవగాహన చేసుకోవాల్సింది? తత్వవిత్తు మహాబాహో, ఈ తత్వాన్ని అర్థం చేసుకో. ప్రకృతిలో నువ్వు ఏమీ కదపలేవు, నువ్వు ఏమీ చేయలేవు. మరి సైంటిస్టుల వాళ్ళు తీసుకొస్తున్నటువంటి మార్పులో మరి అద్భుతమైనటువంటి మార్పులు వస్తున్నాయి కదా, వీటి గురించి ఏమంటావు? దానికి కూడా తనే జవాబిస్తాడు. 10 సంవత్సరాల ముందరే ఫలానా తారీఖున ఈ విధమైనటువంటి సైంటిఫిక్ డిస్కవరీ వస్తుంది అని చెప్పగలిగితే దాని అర్థం ఏంటి? సైంటిస్ట్ యొక్క సైంటిఫిక్ డిస్కవరీ కూడా ప్రకృతి యొక్క వరదానమే అనుకోండి, లేకపోతే ప్రకృతి యొక్క మోటివేషనే. ప్రకృతి ఆ విధమైనటువంటి మోటివేషన్ ఇవ్వకపోతే, ప్రకృతి ఆ విధమైనటువంటి పరిస్థితులు కల్పించకపోతే, సైంటిస్ట్ ఆ విధమైనటువంటి విజ్ఞానాన్ని మనకి అందించలేడు. ఈ తత్వాన్ని అర్థం చేసుకుంటూ ప్రకృతే గుణ సమ్మూఢ సజ్జంతే గుణకర్మసు తాన కృత్సన విదోమందాన్ అకృత్సన్న విచాలయేత్. ప్రకృతి గుణములచే సమ్మోహితులై ఫలాపేక్షచే కర్మలను చేయు మంద మతులగు అల్ప జ్ఞానులను జ్ఞాని చలింప చెయ్యకూడదు. ఇదే మాట మూడు శ్లోకాల ముందు చదువుకుందాం మనం. మళ్ళా ఇక్కడ చెప్తున్నాడు రెండిటికి తేడా ఏంటో గమనించండి. ప్రకృతి గుణములచే సమ్మోహితులై ఫలాపేక్షచే కర్మలను చేయు మంద బుద్ధులగు అల్పజ్ఞులు. అంటే ఎవరిని గురించి చెప్తున్నాడు ఈ మాట? ఎవరిని ఉద్దేశించి చెప్తున్నాడు శ్రీకృష్ణుడు? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి, ఫీల్డ్ మార్షల్ ఎవడైనా ఉంటే మిలిటరీలో వాడి దగ్గర నుంచి, వీళ్ళందరినీ ఒకే స్వీప్తో ఒకే ఒక చిన్న మాట పెట్టాడు. వాళ్ళు ఎవరన్నాడు? వాడు ఇడియట్స్ అన్నాడు. మందబుద్ధులకి ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ ఇడియటే. ఎందుకు ఇడియట్స్ అన్నాడు? ప్రకృతి గుణములచే సమ్మోహితులై రాముడు భగవంతుడు, రాముణ్ణి ఏమైనా అంటే నేను సహించను, ఇప్పుడు మండిపోతుంది మనకి. బై ఛాన్స్ మనం ఆ గీత దాటి అటు పుట్టాం అనుకోండి, ఇండియాలో పుట్టలే మనం, అప్పుడు మనకేమనిపిస్తుంది? కరెక్ట్, ఇంతకీ ఏది రైట్, ఇంతకీ ఎవరు రైట్ అని. ప్రకృతి వల్ల ఇన్సిడెంటల్ గా అయినా యాక్సిడెంటల్ గా అయినా మీరు హిందూయేతర మతంలో పుట్టారు. మీరు రాముడు కృష్ణుడు అంటే మీకు ఖచ్చితంగా భక్తి రాదు, గ్యారంటీగా రాదు. యుద్ధం జరుగుతోంది, లైవ్ టెలికాస్ట్ వస్తోంది, వన్డే మ్యాచ్ ఇండియా పాకిస్తాన్, ఎవరు గెలవాలని కోరుకుంటాం మనం? మరి పాకిస్తాన్లో వాడు ఇంతకీ ఎవడు గెలవాలని, ఎవడు కరెక్ట్ అని. ప్రకృతే గుణ సమ్మూఢ, ప్రకృతి యొక్క గుణాలు అవి. యాక్సిడెంటల్ గా నువ్వు ఇండియాలో పుట్టావు, యాక్సిడెంటల్ గా నువ్వు పాకిస్తాన్లో పుట్టావు, ఇంతకి ఏది కరెక్ట్? యాక్సిడెంటల్. అది ఇది తెలిసినప్పుడు ఇంతకి నువ్వు దెబ్బలాడాలా వద్దా? ఇది తెలిసిన వాడు దెబ్బలాడలేడు, తెలుస్తూనే ఉంది కదా. కానీ ఇది అవగాహన ఉండే ఆచరణలో పెట్టేవాడు దెబ్బలాడకుండా ఉంటే పర్వాలేదు, కానీ ఇది ఆచరణలో పెట్టకుండా, ఈ జ్ఞానాన్ని ఆచరించకుండా తప్పించుకోవటానికి కూడా ఈ జ్ఞానాన్ని మనం నోటిలోంచి చెప్పచ్చు. పుష్పితాం వాచం, ఫ్లవరీ వర్డ్స్ అంటాడు 2వ అధ్యాయంలో. దీన్ని అందంగా చెప్పుకున్నాం. మనకిందుకయ్యా అయోధ్య గురించి, దాని గురించి గొడవలు, అంత మాయా. భగవద్గీతలో చెప్పలే, ప్రకృతి యొక్క గుణాలు బట్టి అలా జరుగుతూ ఉంటాయి. మరి ప్రకృతి యొక్క గుణాలు బట్టి అలా జరుగుతున్నప్పుడు ఉప్పు ఎలా ఉండాలి? ఉప్పగానే ఉండాలి. ఉప్పు యొక్క ధర్మాన్ని పోగొట్టుకోకూడదు. నువ్వు ఏ జాతిలో పుట్టావో, ఏ మతంలో పుట్టావో, ఏ వర్గంలో పుట్టావో, ఆ వర్గానికి సంబంధించినటువంటి ప్రతి పనిని నిజంగా దాంట్లో మోహితులై చేసేవాళ్ల కంటే కూడా ఎక్కువ గొప్పగా చేయాలి. మోహం అనేది ప్రకృతి అందుకు పెడుతుంది. ప్రకృతి కూడా అదొక వరదానం. అది ఎందుకు పెడుతుంది అంటే, ఈ జ్ఞానం ఉంటే వాడు ఎందుకు పనికిరాని వాడిగా తయారవుతాడు? వాడు ఏమీ చేయడు. వాడు అంచేత ఏం పెడుతుంది? ఒక చిన్న ట్విస్ట్ పెడుతుంది, ఒక మోహం పెడుతుంది. అది ఆ మోహం పెట్టేసరికల్లా ఇంకా నేను చేస్తున్నాను అని చెప్పి లాగించేస్తుంది. అంతా చేసిన తర్వాత వాడిని సింపుల్ గా ఏం చేస్తుంది నేచరు? భూమి నుంచి లేపేస్తుంది. ఇంత చేస్తున్నాను ఎగురుతాడు, చేస్తాడు, అంతాను పరమవీర చక్రం అంటాడు, అది పొందానంటాడు, ఇది పొందానంటాడు. నిజమే, అంతా బాగానే ఉంది. కానీ ఇన్ ద ఫైనల్ అనాలిసిస్ జరిగింది ఏంటిట? వాడేడి అంటే వాడి ఫోటో ఉంటుంది, అంతేగా. ఇది అర్థమైతే వాడు అంత కష్టపడ్డు, కానీ ఎదుర్కొండానే అది జరుగుతోంది. బుద్ధుడు యొక్క జీవితము మన యొక్క జీవితంలో ఏమీ తేడాలే. పుట్టిన దగ్గర నుంచి యువకుడై పెళ్లి అయిన తర్వాత వరకు కూడా కష్టం అంటే ఏంటో బుద్ధుడికి తెలియదు. తెలియకుండా పెంచాడు వాడు తండ్రి, అంత జాగ్రత్తలు తీసుకున్నాడు అస్ట్రాలజికల్ క్యాలిక్యులేషన్స్ వల్ల. సరే, జరగవలసింది ఏదో జరుగుతుంది కదా, వీడు అనుకుంటాడు నేను ఆపగలనని. కానీ 20 ఏళ్ళు కష్టం అంటే ఏంటో తెలియకుండా పెంచడమే కొంప ముంచింది. లేకపోతే బుద్ధుడు అయి ఉండేవాడు కాదేమో అని నా అనుమానం. రోజు పుట్టుకుని చావుని దుఃఖాన్ని ముసల్తనాన్ని చూస్తూ ఉంటే మనకు అదేం చేయదు. ఓ 20 ఏళ్ళు 22 ఏళ్ళు పుట్టిన దగ్గర నుంచి అసలు ఏమి కంటి ముందు కనిపించలే బుద్ధుడికి. ఇంచేదంటే వాళ్ళ తండ్రికి శుద్ధోదనుడికి చెప్పారు, వీడు మహాచక్రవర్తి అయినా అవుతాడు లేకపోతే మహా అడుక్కు తినేవాడైనా అవుతాడని. అడుక్కు తినేవాడు అవటం నచ్చదు కదా. అంచేత మహాచక్రవర్తినే చేద్దామని చెప్పి ఏం చేశాడు? అలాంటి పరిస్థితులు రాకుండా వీడికి వైరాగ్యం ఎక్కడొచ్చేస్తుందో. ఎంత మన మూర్ఖత్వం అంటే, మనకి రాని వైరాగ్యం మన పిల్లలకి ఎలా వస్తుందో నాకు తెలియదు. ఎలా అనుకున్నాడు వాడు. కానీ ఆ పని చేయటం వల్ల ఏం జరిగింది? 20 ఏళ్ల పాటు ఎప్పుడైతే కష్టం ఏవి తెలియనటువంటి వాడికి సడన్ గా షాక్ తగిలిందో, ఆ షాక్ నుంచి తేరుకోలేకపోయాడు. అంచేత ఇండైరెక్ట్ గా తను చేయవలసిన దానికి ఎగ్జాక్ట్ గా ఏం చేశాడు? విపరీతంగా జరిగేటట్టు చేశాడు. సరే, అది ఇంకో యాంగిల్. బయటకు వచ్చాడు ఆ రోజు వసంతోత్సవం, ఓ ముసలాడు కనిపించాడు. ఎవడు వీడని అడిగాడు రథసారథిని. ఎప్పుడు అలాంటి వాడిని చూడలేదు బుద్ధుడు. ముసలాడు అదేంటి అలా అయిపోయాడు వాడు? అందరూ అలాగే అవుతారు. బుద్ధుడు అడిగిన తర్వాత ప్రశ్న జాగ్రత్తగా ఆలోచించండి, నేను కూడా ముసలాడిని అవుతానా? గ్యారంటీగా అవుతారు సార్, అదొకటే గ్యారంటీ. సరే, ఇంకాస్త 2వవాడు రోగి ఒకటి మూసుకుని వెళ్తున్నాడు, రోగం ఉంది. ఏమయ్యా వీడవుడు, ఏదో రోగం వచ్చింది, నాకు కూడా రోగం వస్తుందా? నో డౌట్ అబౌట్ ఇట్. 3వది చనిపోయినటువంటి వాడు, ఏమయ్యా నేనైనా చనిపోతానా? నువ్వు చనిపోతాను అన్నది గ్యారంటీ అయినప్పుడు ఈ గందరగోళం అంతా ఎందుకు అనేటటువంటి ఒక సింపుల్ కామన్ సెన్స్. ఈ వైరాగ్యాలు నోటితో అయితే మనం చెప్తాం, కానీ నిజంగా మనం దాన్ని ఆచరించగలుగుతున్నావా? అదే మాయా అంటాడు, అదే ఇడియసీ అన్నాడు. అల్పబుద్ధిత్వం. నీకు తెలిసాక, నీకు అర్థమయ్యాక ఇక్కడ చేయవలసినటువంటి పనులకి వేరే ఉద్దేశం ఏదో ఉంది ప్రకృతికి, అది జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఇవంతా చెప్పటం వల్ల ప్రకృతికి ఏమీ లేదు, ప్రకృతిలో ఏమీ అవగాహన చేసుకోవాల్సింది ఏమీ లేదు, మళ్ళా ఆ మూర్ఖత్వంలోకి వెళ్ళకండి. ఇంచేత ఈ ప్రకృతి ఎవడు సృష్టించాడు? సర్వవ్యాపకుడైనటువంటి, సర్వజ్ఞుడైనటువంటి, సర్వసమర్థుడైనటువంటి ఒక చేతనత్వము ఈ సంపూర్ణ సృష్టిని రచించింది. రచించినప్పుడు మీకు ఈ మానవ శరీరం ఇచ్చి, ఈ మానవ శరీరంలో ఉండవలసినటువంటి ఆ మూడు రకాలైనటువంటి దుఃఖాలని పెట్టి తర్వాత చావు నీకు తథ్యము అని చెప్పటం వల్ల తను నీకు ఇవ్వదలుచుకున్నటువంటి నొటేషన్ ఏంటి అంటే, ఇవ్వదలుచుకున్నటువంటి జ్ఞానం ఏంటి అంటే, దీని మీద నువ్వు పెద్ద ఆశలు పెట్టుకోకు. నేను మా కాలేజీలో నా రూమ్ లో ఏసీ పెట్టించుకుంటానంటే అందరూ నవ్వారు. పొద్దున్నుంచి సాయంత్రం వరకు నేను కాలేజీలోనే గడుపుతా ఎక్కువ టైం. ఒక్కొక్కసారి రీసెర్చ్ యాక్టివిటీస్ అవి ఉన్నప్పుడు నెలల నెలల తరబడి కాలేజీలోనే ఉండిపోవాల్సి వస్తుంది. అంచేత నేను ఎక్కువ టైం ఎక్కడ గడుపుతాను? కాలేజీలోనే గడుపుతాను. ఇంట్లో చాలా తక్కువ టైం గడుపుతాను. అంచేత నా సొంత ఖర్చులతో కాలేజీలో నేను ఏసీ పెట్టించుకుంటానంటే ఎంతమంది హర్షిస్తారు? వెర్రాన్ని చూసినట్టు చూస్తారు. కానీ నేను ఇంట్లో ఉండను. ఆ ఇల్లు ఇంకోటి ఎవరికో ఇస్తాను నేను. ట్రాన్స్ఫరబుల్ పోస్ట్. మళ్ళా తిరిగి ఆ ఊళ్ళో నాకు జాబు వేయించుకోగలనో వేయించుకుంటానో నాకు తెలీదు. ఒకవేళ నేను ఆ ఊరికి రిటైర్ అయిపోయాక వచ్చాలనుకున్నా పిల్లలు ఎక్కడ ఉంటారో తెలీదు. పిల్లల దగ్గరికి నేను వెళ్లాలో ముసల్తనం వచ్చాక పిల్లలు నా దగ్గర ఉంటారో నాకు తెలీదు. కానీ 20 లక్షలు పెట్టి ఇల్లు కట్టిస్తాను. నేను కట్టించకపోతే ఇంకా మీరు ఇల్లు కట్టుకో, ఇల్లు కూడా కట్టుకోలేదా? అది చాలా చిన్న విషయం. ఎంత గందరగోళమో. అందుకనే అల్పబుద్ధిత్వం. దేనికి ప్రాముఖ్యత ఇవ్వాలి జీవితంలో? అసలు ఈ జీవితం మనకి ఎందుకు వచ్చింది? ఆ ప్రశ్నకి ఎడ్యుకేషనే లేదు ఎక్కడ. అసలు ఆ ప్రశ్న ఎవరైనా అడిగాడనుకో కొంప ములిగిందే వాడికి. బై ఛాన్స్ ఎవడైనా ఇంట్లో అడిగాడనుకోండి, ఇంట్లో ఎన్ని కట్టుదిట్టాలో వాడికి, ఏమో వెళ్ళిపోతాడేమో. ఏ అవ్వడు వెళ్ళిపోడు. నాకు ఉన్న అనుభవంతో చెప్తున్నాను. నేను కాశీలో హాస్టల్ ఉన్నప్పుడు, ఇంటర్నేషనల్ హాస్టల్లో మాస్టరు, ఈ పెళ్లి జరగలేదనుకోండి, ఎంఎస్సీ చదివేవాడు కదా అందరూ, ఎంబీఎస్సీ, ఇంకా లాభం లేదు మాస్టరు, నేను చచ్చిపోతాను, చచ్చిపోయా అనేవాడు నేను. ఇంతవరకు అవడు చాలే, ఇంతవరకు గ్యారంటీ నా అనుభవం అంటేనే అంత. ఇందుకే చెప్తున్నాను నేను అవగాహన. మన జీవితంలో దేనికి ప్రాముఖ్యత ఇవ్వాలో దానికి ప్రయత్నించాం. ఎందుకు పనికిరానటువంటి చిన్న చిన్న సంఘటనలు ఏవో ఉంటాయి, దాని గురించి మనం బుర్ర వేడెక్కించి చేసుకుని ప్రాణాలు కూడా ఇచ్చేస్తామని. పని ఇస్తే బాగున్నాం, ఇవ్వరు అది కూడా ఏంటి, బీరాలు పలుకుతారు. వద్దు, అది అల్పమేధ సహా అని అందుకు తుడుతున్నాడు. ఇక్కడ మనం ఇడియట్స్ అంటే మనకు కోపం వస్తుంది, గ్యారంటీగా కోపం వస్తుంది. కానీ ఏం చేస్తాం, మనం చేసేటటువంటి పనులని మాత్రం మనం జాగ్రత్తగా అవగాహన చేసుకుంటే ఇంతకంటే పెద్ద ఇడియట్ ఎవడైనా ఉంటాడా? ప్రకృతే గుణ సమ్మూఢాః, సమ్మూఢాః మూఢాః మూర్ఖులు. సమ్ అంటే మంచి మూర్ఖులు. సజ్జంతే గుణకర్మసు తాన కృత్స విదో మందాన్ కృత్సమిన్న విచాలే. అంచేత వాళ్ళ అలాంటి మోహల్లో ఉన్న వాళ్ళకి నువ్వు ఈ గీతా జ్ఞానాన్ని చెప్పదలుచుకోకు. అసలు ఇది వినకండి. గురువు యొక్క టీచింగ్ మెథడ్స్ లో రెండు రకాలైనటువంటి మెథడ్స్ ఉంటాయి. వినకండి అని ఎప్పుడైతే ఏదైనా అన్నా అంతవరకు ఏదో ఆలోచిస్తున్నాడు, గబుకునిటి వింటాడు. అంతవరకు ఏదో ఆలోచిస్తూ ఉంటారు మీరు గ్యారంటీగా. అంతెందుకు పేపర్లో కూడా డూ నాట్ రీడ్ దిస్ అడ్వర్టైజ్మెంట్, ఖచ్చితంగా చదువుతాం. చాలా చిన్న అక్షరాలతో వేస్తాడు. నేను చదివాను చాలా సార్లు అలాగా చదివి మళ్ళా ఆహా ఇదొక చాలా మంచి టీచింగ్ మెథడ్ అది. అంచేత చెప్పొద్దు అన్నాడు అక్కడ. ఇంచేత శ్రీకృష్ణుడు తెలుసు ఏది చెప్పొద్దు అంటాం, గ్యారంటీగా చెప్తాం. అంచేత ఇది అందరికీ చెప్పమనా చెప్పొద్దనా? హ్యూమన్ సైకాలజీ ప్రకారం అయితే నాకు అర్థమైంది ఏంటంటే ఇది అందరికీ చెప్పమనే. కానీ రెండో రకమైనటువంటి లాజిక్ లో కూడా అర్థం ఉంది. ఈ విధమైనటువంటి అవగాహన కనుక ప్రకృతిలో కర్మ సంబంధమైనటువంటి జ్ఞానము పూర్తిగా లేనటువంటి వ్యక్తులకి ఇస్తే వాడు దాన్ని ఉపయోగించుకోలేడు. భారతీయత, మనము భారతీయులము అని చెప్పుకోవటానికి బేసికల్ గా మనకి ఏ లక్షణాలు ఉంటే మనం ఇండియన్స్ అని చెప్పుకోవచ్చు. మెయిన్ మన భారతీయ ధర్మానికి ధర్మానికి, మతానికి కాదు. నేను రాముని పూజిస్తాను, నేను కృష్ణుని పూజిస్తాను, దుర్గాదేవి అంటే నాకు చాలా ఇష్టం, నేను ఆ విధమైనటువంటి ఆన్సర్ మీ నుంచి అడగటం లే. వీఆర్ ఇండియన్స్ అంటే మనం భారతీయులము అనేటటువంటి దానివల్ల సనాతన ధర్మము, సనాతన భారతీయ ధర్మము మనలో ఏ లక్షణాలు ఉండాలని కోరుకుంటుంది. నేను మీకు చాలాసార్లు చెప్పాను, ఏంటవి? ఒకటి, పునర్జన్మ. భారతీయుడు అనేటటువంటి వాడికి ఖచ్చితంగా వాడి పునర్జన్మలు తెలియాలి. పునర్జన్మలు అంటే నా ఉద్దేశం ప్రీవియస్ బర్త్స్, ఫ్యూచర్ బర్త్స్ గురించి నేను మాట్లాడటం లేదు, తెలుసుకోవడం చాలా కష్టం. కానీ వాడు ఇదివరకు పొందినటువంటి జీవితాలు తెలుసుకోవడం కష్టం కాదు. ఇంచట కష్టం కాదు అంటే అవి నీ యొక్క పూర్వజన్మలు, నీ యొక్క మెమరీనే ఇంకొంచెం డీపెన్ చేసుకోవాలి. అది ఒకటి, ఫస్ట్ కండిషన్. రెండోది ఏంటి? భారతీయ సంస్కృతి ప్రారంభము, కర్మ సంబంధము. మనము చేసేటటువంటి ఎంత చిన్న పని అయినా అది మన మొత్తం జీవిత విధానంలో ఎంతో కొంత ఎఫెక్ట్, ప్రభావం చూపిస్తుంది. ఇదేదో అయిపోతుందిలే, ఇదేదో జరిగిపోతుందిలే, ఈ రెండు మనం ఎప్పుడైనా ఆచరిస్తున్నామా? పూర్వజన్మల గురించి మనం తెలుసుకోవడానికి ప్రయత్నించామా? నెంబర్ వన్. నెంబర్ టూ అంటే కర్మము, ప్రారబ్ధ కర్మ, సంచిత కర్మ అనే పదాలన్నీ మనం వాడుకుంటున్నాం, కానీ ఇప్పుడున్నటువంటి ఈ జీవితము పరణ ప్రారబ్ధం వల్ల వచ్చినది. ఏమిటా ప్రారబ్ధ కర్మ? ఏ ప్రారబ్ధ కర్మ వల్ల నేను నేనుగా పుట్టాను, పక్కవాడు పక్కవాడిగా పుట్టాడు? వీటి గురించి కూడా ఆయుర్వేదంలో చాలా డీటెయిల్డ్ నాలెడ్జ్ ఉంది. ఇవి కూడా మనం గమనించుకోం. ఇవి రెండు గమనించినటువంటి వాళ్లకి మాత్రమే ఈ విషయాన్ని చెప్తే చాలా బాగా అర్థమవుతుంది తప్ప ఈ రెండు జ్ఞానాలు లేనటువంటి వాడికి. ఏంటి? పునర్జన్మ, కర్మ. ఈ రెండింటి అవగాహన మీరు చాలా బాగా పెంచుకోవాలి. విశ్వరూపం మనం చదువుకుంటున్నప్పుడు ఏకాదశి అధ్యాయంలో చాలా డీటెయిల్ గా ఈ కర్మ సంబంధాల గురించి చెప్తాడు. ఏమి వదలడు శ్రీకృష్ణుడు, భగవద్గీతలో ప్రతి ఆస్పెక్ట్ డీల్ చేస్తాడు. అంచేత ఇక్కడ మందబుద్ధయ అంటంలో ఆ విషయంలో మందబుద్ధులు, మిగతా విషయాల్లో మీరు చాలా తెలివైన వాళ్ళు అయిండొచ్చు, ఎక్స్పర్ట్స్ అయిండొచ్చు, మ్యాథమెటిషియన్ అయ్యొచ్చు, ఇంజనీర్స్ అవ్వచ్చు, డాక్టర్లు అవ్వచ్చు, మీరు చాలా తెలివైన వాళ్ళే అవ్వచ్చు. కానీ ఏ విషయంలో మీకు బుద్ధి అంతగా లేదు అంటే ఏ ప్రారబ్ధ కర్మ వల్ల మీరు ఈ మానవ జీవితంలో గుంటూరులో ఈ వేణుగోపాల నగర్ లో ఉంటున్నారో తెలుసా? తెలియదు మనకి, కానీ ఉంది అని తెలుసు మనకి. అంతవరకు మనం భారతీయత ఒక అవగాహన ఇచ్చింది మనకి, మనం ఇదివరకు చేసుకున్నటువంటి కర్మల వల్ల ఈ మానవ శరీరాన్ని, ఈ పరిస్థితుల్ని మనం పొందాం. ఏ కర్మల వల్ల పొందాం? అది తెలిస్తే తప్ప దీన్ని మార్చుకోలేరు మీరు. దేనివల్ల పొందాం అన్నది మనకు తెలియాలి. ఒకే శరీరంలో ఒకే ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులు ఒకే రకమైనటువంటి ప్రారంభ కర్మ వల్ల పుట్టకపోవచ్చు. రకరకాలైనటువంటి ప్రారంభ కర్మలు ఉంటాయి. అప్పు ఇచ్చేవాడు, అప్పు తీసుకున్నవాడు ఇద్దరు ఒకే చోట ఉంటారు, తప్పితే అలా అప్పిస్తాడు వాడు, అంతే కదా? కానీ అప్పిచ్చేవాడు ఇచ్చేవాడు, అప్పు తీసుకునేవాడు తీసుకునేవాడు. ఒకే కుటుంబంలో కూడా ఈ ప్రారంభ కర్మల్ని మీరు జాగ్రత్తగా గమనించుకోండి. ఇవ్వాల్సి ఉన్నది ఇచ్చేయండి, తీసుకోవాల్సి ఉన్నది తీసేసుకోండి. మనం ఇక్కడ షరతులు పెట్టి కూర్చున్నాం. మనం కుటుంబంలో మనకు వచ్చేటటువంటి అనేక ప్రాబ్లమ్స్ ఇదే కారణం. ఇవ్వవలసి ఉంటే ఇచ్చేయటం మంచిది. మీరు ఇవ్వను అన్నా అది ఏదో విధంగా వెళుకుతుంది. మీ అంతటి మీరు ఆనందంగా ఇచ్చేస్తే చాలా మంచిది. ముఖ్యంగా పిల్లలు, వీళ్ళందరూ ఏ కర్మతో పుడతారు? ప్రారబ్ధ కర్మ, తీసుకోవాల్సినటువంటి ప్రారబ్ధ కర్మతో పుడతారు. తిరిగి మళ్ళా వాళ్ళు మాకేమి ఇచ్చారు? ఆ ప్రారబ్ధ కర్మ లేకపోతే వాళ్ళు ఇవ్వాలన్నా ఇవ్వలేరు మీకు. ఆ అవగాహన తెచ్చుకోమంటున్నాడు ఇక్కడ. మేం పెంచే వాళ్ళని, వాళ్ళని ఇది చేశాం, మరి వాళ్ళు మాకు తిరిగి ఏమిచ్చారు? వాళ్ళు ఇవ్వాలన్నా మీరు తీసుకోలేరు. నేను చెప్పాను కదా, నాకు చాలా ఫోన్ కాల్స్ వస్తూ ఉంటాయి. మాస్టర్, మేము అమెరికాలో ఉన్నాం. మాస్టర్, మేము ఆస్ట్రేలియా ఉన్నాం. మా నాన్నగారిని మీరే చూసుకోవాలి. ఓకే, ఇంచేత నా ధైర్యం, రైలు వెళ్ళిపోతుంది, అందరినీ రైలు ఏమోస్తుంది, నాకేంటి? వాళ్ళేదు. కానీ అక్కడ ఎంత నాన్ సెన్సికల్ స్టేట్మెంటో అవగాహన. మందబుద్ధయా అని ఎందుకు తిడతాడు అంటే, నిజంగా మీకు తల్లిదండ్రుల మీద అంత ప్రేమ ఉంటే వాళ్ళని వదిలేసి ఎలా విడిపోయావు? కానీ నువ్వు ఫోన్ చేసి ఏం చెప్తున్నావు? చాలా మంది, కొంతమంది ఇంకో రకమైనటువంటి ఎక్స్ట్రీమ్స్ వచ్చారు. వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చి మాస్టర్ మీరే పెంచేసుకోండి. ఇంచేతట వాళ్ళు గోల్ చేసేస్తున్నారట, అల్లరి చేసేస్తున్నారట, అందుచేత మీరే పెంచేసుకోండి మాస్టర్. అంటే ఏంటి అక్కడ తప్పు జరుగుతుందో అర్థమవుతుందా మీకు? ప్రారంభ కర్మలో పిల్లలు కానీ తల్లిదండ్రులు కానీ గివ్ అండ్ టేక్ రిలేషన్షిప్, అక్కడ అంతకంటే పెద్ద రిలేషన్షిప్ ఏమీ లేదు. అక్కడ మీరు వాళ్ళ దగ్గర నుంచి ఏదో తీసుకుని ఉంటారు, ఈ జన్మలో అదే తిరిగి ఇచ్చేయాలి. లేదు ఇచ్చారు, దాన్ని తిరిగి తీసుకోవాలి. అంతే కుటుంబ వ్యవస్థలో ఉన్నటువంటి మొత్తము గందరగోళం. ఈ మొత్తం గందరగోళాన్ని కనుక మనం అర్థం చేసుకుంటే ఈనాడు మన మనస్సును వేధిస్తున్నటువంటి అనేక ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కి నాకు తెలుసుకున్నంత వరకు సొల్యూషన్ వచ్చినట్టే, అవగాహన వస్తే. అందుకని శ్లోకంలో ప్రకృతే గుణ సమ్మూఢా సజ్జంతే గుణకర్మసు తాన కృత్స్న విధో మందాన్ కృత్స్నమిన్న విచాలయేత్. అంచేత నేను నీకు ఇంతే ఇవ్వాల్సి ఉంది ప్రారంభ కర్మలో, ఇంకొక 50 పైసా ఎక్కువ ఇవ్వను అని మన పిల్లల మీద మనం ఏం చేసేయక్కర్లే, కొట్టేయక్కర్లే, వాళ్ళకి లిమిట్స్ పెట్టక్కర్లే. ఎందుకని? మీరు ఇవ్వవలసినటువంటిది లేకపోతే మీరు ఇవ్వదలుచుకున్నా అది వెళ్లదు, ఇంపాసిబుల్. అది ఆ అవగాహన రావాలి మనకి. కానీ నేను మరి ఇచ్చేస్తే వాడు తీసుకుంటాడు మాస్టరు, తీసుకుంటాడంటే వాడికి పొందే యోగ్యత ఉంది, ఇచ్చేయి అంతే. ఆ విధమైనటువంటి భావం ఎప్పుడైతే వస్తుందో కర్మయోగంలో ఉన్నటువంటి ఆ అంతరార్థం మనకి చాలా బాగా అవగాహన అవుతుంది. కానీ తిప్పిందే తిప్పి తిప్పి చెప్తున్నాడు జగద్గురువు, కానీ రకరకాల యాంగిల్స్ తో చెప్తున్నాడు వ్యక్తిగతంగా ఎలా జీవించాలి. కానీ నువ్వు జీవించటం లేదు, ప్రకృతి తనక అనుగుణ్యంగా నిన్ను నడిపించుచున్నది. ఆ నడిపించుచున్నటువంటి అనుగుణ్యంలో ఈ దేశకాల పరిస్థితుల్లో నువ్వు ఈ శరీరధారివై పుట్టావు. ఈ శరీరధారివై పుట్టినటువంటి నువ్వు ఏ విధమైనటువంటి అనుభూతులు పొందాలో, ఏ విధమైనటువంటి బాధలను చవిచూడాలో, ఏ విధమైనటువంటి ఆనందాన్ని అనుభవించాలో అది కూడా ప్రకృతి నిర్ణయిస్తుంది. కానీ మనమేం చూస్తాం, అది తప్ప మిగతా అన్ని చేస్తాం. సుఖం వచ్చింది, సుఖాన్ని అనుభవించాం. దుఃఖం వచ్చింది, దుఃఖాన్ని అసలు అనుభవించాం. కానీ వైజాగ్ వెళ్ళా, 2 ఏళ్ల కిందట వైజాగ్ కి వెళ్తే ఎన్ని మారుతి కార్లు, కొత్త కొత్త తడతడతడతడ మెరుస్తున్న మారుతి కార్లు అన్నీ ఎక్కడికి వచ్చున్నాయి? బీచ్ ఒడ్డున వచ్చున్నాయి. కార్లు ఆపుకున్నారు వాళ్ళు, ఏం చేస్తున్నారు వాళ్ళు? మార్నింగ్ వాక్ చేస్తున్నారు కార్ల మీద వచ్చి. ఏంటి చేసిన తప్పు? అర్థమవుతోంది కదా. ఆ అవగాహన చాలా మీరు రీఓరియంటేషన్ చేసుకోవాలి. ఇది కేవలం వింటే సరిపోదు, ఇది చాలా డిస్కస్ చేసుకోవాలి మనం. ఆ డిస్కస్ చేసుకుంటున్నప్పుడు ఆ హిందూ ధర్మం యొక్క ప్రాతిపదికమైనటువంటి మూల లక్షణాలు ప్రారంభ కర్మ, పునర్జన్మ ఎలా రిపీట్ అవుతూ ఉంటాయి, అది వాటిని మనం ఆలోచిస్తూ దుఃఖం వచ్చినా సుఖం వచ్చినా దాన్ని పూర్తిగా అవగాహన చేసుకుంటూ జీవించగలిగేటటువంటి తత్పరతతో చేసేటటువంటి ప్రతి పని కూడా కర్మయోగమే. స్వస్తి. ఈ నిశ్చలమైన మానసిక స్థితి 24 గంటలు ఉండాలి. ఇప్పుడు మీరు ప్రాక్టీస్ చేస్తున్నది, ఇంకా సుఖము ఉండదు, దుఃఖము ఉండదు, శాంతి ఉంటుంది.